Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మై ఇండియా మీడియా శ్రోతలకు అశ్విన్ కుమార్ అభినందనలు. ఈ వారం విశ్వ సాహిత్యం శీర్షికన మీకు ప్రత్యేకమైన ఒక కథ వినిపిస్తాను. ఈ కథను పరిశోధకులు తమ అంచనాల ప్రకారం 3000 సంవత్సరాల నాటిదని చెప్పారు. మట్టి పలకల మీద రాశారని పరిశోధకులు చెప్తున్న తొలితరం కథ గిల్గమేష్. దీని రచయిత ఎవరో మనకు తెలియదు. అయితే అకడమిన్ సుమేరియన్ భాషల్లో రాయబడిందని మాత్రం నిర్ధారించారు. దీని కథానాయకుడు ఎంకిడు. ఆ కథానాయకుడు అడవి నుంచి ఆ దగ్గరలో ఊరికి చేరతాడు. అంటే అడవి నుంచి వచ్చినాడంటే మన టార్జాన్ లాంటి వాడు అన్నమాట. అతను ఎవరు తీసుకురాల అడవిలోంచి దారి తప్పి ఊళ్ళోకి వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. అంత బలవంతుడు అడవిలో ఉన్నవాడు బలంగానే ఉంటాడు కదా. ఆ ఊళ్ళో విధ్వంసం సృష్టిస్తుంటాడు. కనపడిన వాళ్ళని కొట్టడం, ఆస్తులు నాశనం చేయటం చేస్తుంటారు. ఆ ఊరి జనం అతన్నేమి చేయలేకపోతారు. చివరికి ఒక సమావేశం పెట్టుకుని ఆ ఊళ్ళో అందగత్తెను ఊరు తరపున అర్థిస్తారు. అమ్మ, నువ్వు ఎట్లయినా అతని లొంగతీయి నీ అందంతో అని. ఆ విధంగా ఆమె ఆ ఊరిని రక్షిస్తుందని కథ చెప్తుంది. చూడండి ఎంత వింతగా ఉందో. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత వస్తున్న కథా వస్తువు కూడా ఇదే. శాంసన్ దలైలామా. శాంసన్ అండ్ దలైలా కథ కూడా శాంసన్ అంత బలవంతుండే దలైలా శాంతపరుస్తుంది. నిన్నగాక మొన్న వచ్చిన గోడ్జిల్లాను చూడండి. గోడ్జిల్లాను దారి తెచ్చింది కూడా ఒక సామాన్య స్త్రీ. అనాదిగా వస్తున్న ఒక సహజ మానవ గుణాన్ని ఎన్నో రకాలుగా కథల్లో వినిపిస్తున్నారు సాహిత్యకారులు. ఇలాంటి కథలే చిరకాలం నిలుస్తాయి, మళ్ళీ మళ్ళీ చెప్పబడతాయి. ఆ విధంగా ఒక కథా వస్తువును మనం తీసుకుంటే దీన్ని దేవదాస్ కథ తీసుకోండి. దేవదాస్ ఇప్పుడు 12 సార్లు సినిమాగానో నాటకంగానో వేశారు. అది ఆ కథా వస్తువు మీకు తెలిసిందే. అతను ప్రేమలో విఫలమై తాగుబోతుగా తయారవుతాడు. ఇందులో ప్రేక్షకులకు ఏమి నచ్చింది? అతను తాగటమా, తాగుబోతుగా మారి దుఃఖించడమా, విఫలమైన ప్రేమికుడిగా అతను మిగిలిపోవటమా? అది మనం చెప్పలేము. కానీ ఎన్నో లక్షల మంది ప్రేక్షకుల్ని ఇప్పటికీ అది అలరిస్తూనే ఉంది, ఏడిపిస్తూనే ఉంది. మానవ సహజమైన ఒక బలహీనతను ప్రజలు ఇప్పుడు అంగీకరిస్తారు, ఆమోదిస్తారు, అది తమలో చూసుకొని దుఃఖిస్తారు కూడా. అట్లాంటి వస్తువులే మళ్ళీ మళ్ళీ చెప్పబడతాయి. హామ్లెట్ మీ అందరికీ తెలిసిందే. షేక్స్పియర్ రాసిన హామ్లెట్. హామ్లెట్ గొప్ప హీరో ఏం కాదు. వాళ్ళు మనం చూస్తున్న మనం కథల్లో చెప్తున్న హీరోలతో పోలిస్తే అతను గొప్ప హీరో ఏం కాదు. కానీ అదే కథ మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు చెప్తున్నారు, ఎన్నో రకాలుగా తీస్తున్నారు. మన జయసమ్మ తీసుకుండేది హామ్లెట్ స్టోరీ, జయమ్మ అనేదే తీసుకుండే హామ్లెట్ స్టోరీ. అట్లాగే ఎన్నో సాంఘికాలు వచ్చినాయి. నిన్నగాక మొన్న వచ్చిన లైన్ కింగ్ కూడా హామ్లెట్ స్టోరీ, జంతువులతో చెప్పారు. ఇట్లా విశ్వ సాహిత్యంలో ఉన్న కథా వస్తువులు పరంపరగా తరతరాలుగా వచ్చేవి మానవ బలహీనతలను ఎత్తి చూపేవి, వాటిని క్షమించి కథలుగా హీరోలుగా మనకి అందించేవి.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గ్రీకు నాటక రచయిత సోఫోక్లెస్ గురించి చెప్తాను. ఏథెన్స్ నగర పురమేరులో కొలోనస్లో అతను జన్మించాడు సోఫోక్లెస్. అంతకుముందే చెప్పాను, క్రీస్తు పూర్వం 496 అంటే సుమారుగా 500 సంవత్సరాల నాడు జన్మించి 496 90 ఏళ్ళు బ్రతికి అతను చనిపోయాడు. అతను దాదాపు 100 నాటకాల పైగా రాశాడు. అయితే మనకు లభించేవి ఒక 6-7 లభిస్తున్నాయి. ఈ లభించే నాటకాల్లో బాగా ప్రాముఖ్యం ప్రచారం పొందిన 3 అవి మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఒడిపస్ రెక్స్, యాంటిగోని, ఒడిపస్ ది కింగ్. ఇది ఒక వింత ట్రయాలజీ అంటారు దీన్ని. ముందు ఆ నాటకాలకు వెళ్ళి ముందు మీకు సోఫోక్లెస్ జీవితం కొంతవరకు చెప్తాను. సోఫోక్లెస్ తండ్రి ఆయుధాలు తయారు చేసే సంపన్నుడు, ఆనాటి ప్రముఖ విద్వాంసుడు దగ్గర అతను సంగీతము, ఎస్కిలిస్ అనే గురువు దగ్గర ట్రాజడీ అధ్యయనం అంటే విషాదాంతాన్ని ఎలా రాయాలనేది అధ్యయనం చేస్తాడు సోఫోక్లెస్. వీటితో పాటు అనేక ఇతర కళలు నేర్చుకుని అన్ని రంగాల్లో కూడా తన ప్రావీణ్యం చాటుకుంటాడు. అయితే సుమారుగా అతను పుట్టిన 500 సంవత్సరాలు పుట్టాడు కదా, 35 ఏళ్ళకి నాటక పోటీల్లో అంటే ఏథెన్స్ నగరం వీధుల్లో నాటకాలు వేసేవాళ్ళని చెప్పాను సంవత్సరానికి 2 సార్లు. అట్లాంటి నాటక పోటీల్లో ఆయన గురువైన ఎస్కిలిస్ను అతనిపై గెలుపు సాధించి గురువును మించిన శిష్యునిగా పేరు పొందుతాడు. అక్కడితో అతనికి బాగా పేరు వస్తుంది. తర్వాత 20 సార్లు ఆయన నాటకాలే ఆ గ్రీకు వీధుల్లో మొదటి శ్రేణిలో నిలిచాయి. 60 ఏళ్ళ కాలంలో కనీసం 120 పైగా నాటకాలు రాశాడు. వీటిలో 7 మాత్రమే మనదాకా వచ్చాయని చెప్పాను కదా. ఈయన తొలి నాటకం అజాక్స్, మరో 12 ఏళ్ళ తర్వాత ఇడిపస్ రాజు, ఇడిపస్ రెక్స్ రాశాడు. ఇంచుమించు 90 ఏళ్ళ ప్రాంతంలో రాసిన మరో 2 నాటకాలు దీనికి ఇడిపస్ రాజుకి కొనసాగింపే అనుకోవాలి, యాంటిగోని, ఇడిపస్ ది కింగ్. చూడండి, దాదాపు 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ గ్యాప్లో రాశాడనమాట. ఈ రెండుతో ఒడిపస్ రెక్స్ కలిపితే ఒడిపస్ ట్రయాలజీ అవుతుంది. ఇది ప్రపంచ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలబడిపోయింది. ఆయన ఈ సోఫోక్లెస్ చాలా మేధావి, ఎంతో జీవితాన్ని ఎంతో ప్రకృతిని ఆయన అధ్యయనం చేసి తన అనుభవాన్ని అంతా ఈ నాటకాల్లో పెట్టాడు. ఇంతకుముందు మీకు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను, అప్పటికి దేవుడికి ఒక రూపం లేదు, దేవతలు గంధర్వులు ఎవరికి కనపడలేదు. అయితే అతీత శక్తులను వీళ్ళు గుర్తించారు. సోఫోక్లెస్ అంటాడు ఈ నాటకాల్లో ఒక చోట ఒక పాత్రతో చెప్పిస్తాడు, ది ఫైట్ ఆఫ్ ది మ్యాన్ విత్ మోర్ దాన్ ది మ్యాన్ అని. అంటే ది ఫైట్ ఆఫ్ ది మ్యాన్ విత్ మోర్ దాన్ ది మ్యాన్, ఆ మోర్ దాన్ ది మ్యాన్ ఎవరు తెలీదు. అంటే ఇప్పుడు విమర్శకులు దాన్ని ఫేట్ అని, విధని, మన నుదిట్రాదని అంటున్నారు, కానీ అప్పుడు అలాంటి గుర్తింపు కూడా, అలాంటి పదాలు కూడా వాళ్ళు వాడలేదు. అందుకని ఏ పదం లేక మనిషి తనకు మించిన శక్తి గల మనిషితో పోరాటం చేస్తున్నాడు, తను అనుకున్నది సాధించలేకపోతున్నాడు, గదిలేక జరిగింది జరిగినట్టు సత్యంగా నిజంగా అతను ఒప్పుకో ఇస్తూ ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాల్సి వస్తుంది అని ఈ మూడు నాటకాలు మనకు చెప్తాయి. సోఫోక్లీస్ సంపన్నుడిని చెప్పాం కదా. తర్వాత అతను ప్రభుత్వంలో కూడా పనిచేస్తాడు, ఇతర దేశాలకు రాయబారిగా కూడా వెళ్ళాడు, యుద్ధంలో కమాండ్ చేశాడు. గ్రీక్ అకాడమీ ఆఫ్ ది ఆర్ట్స్ అతను స్థాపించాడు.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనిషికి తన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఉన్న సంబంధాలు, ప్రవర్తనలో, నిర్ణయాల్లో సంయమనం, దైవాజ్ఞకు, ఇక్కడ దైవాజ్ఞ అంటే అప్పుడు దేవుడికి ఒక రూపం లేదని చెప్పాను, అతని తెలియని శక్తి అతన్ని నడుపుతోంది, అతనికి అడ్డం పడుతోంది, అతన్నికి దారి చూపుతోంది అని మనం అనుకోవాల్సిందే తప్పనిసరిగా. ఈ నాటకాల్లో ఇతరత్వం అదే అతను చెప్పదలుచుకున్నది. అరే, నువ్వు చేయదలుచుకుంది చేయలేవు, ఎవడో ఏదో చేయిస్తున్నాడు, నీవు గతి లేక ఆ దారిలో వెళ్ళవలసిందే, నీకు ఛాయిస్ లేదు అని సోఫోక్లీస్ ఈ మూడు నాటకాల్లో, విషాదాంత నాటకాల్లో, అంటే మనిషి జీవితం విషాదమే, తను అనుకుంది తను చేయలేడు, ప్రకృతి శక్తులు అతన్ని అనుకున్నది చేయకుండా అడ్డం పడుతుంటాయి, అది ఇట్లో ఇతివృత్తాలు. ఈడిపస్ తన కొడుకుని, ఈడిపస్ తండ్రి, ఈడిపస్ తండ్రి ఈడిపస్ని, అంటే ఆ రాజు కొడుకు ఈడిపస్ అన్నమాట, అతన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడు. ఎందుకు అడవిలో వదిలేశాడో ఇప్పుడు తర్వాత చెప్పుకుందాం, ముందు జరిగింది అది. అతను పెరిగి పెద్దవాడే తండ్రి మీద కక్ష కట్టి తండ్రిని చంపి, అతని తండ్రిని తెలీదు కానీ అతనికి తను అడవులు పాలవటం కారణం ఆ వ్యక్తి అని తెలుసు, చంపి అతని భార్యని చేపట్టాలని, అంటే తల్లిని చేపట్టాలని అతని సంకల్పం. దీనంతటికీ ప్రకృతి శక్తులు శపించాయని చెప్తాడు సోఫోక్లీస్. తర్వాత ఈడిపస్ ఆ పని చేయటానికి ప్రకృతి శక్తులు ప్రేరేపించాయి, అతను శాప మూలంగా చేశాడని చెప్తాడు. తర్వాత ఈడిపస్కి, ఈడిపస్ తల్లిని చేపెట్టాడని చెప్పాం కదా, ఆ ఈడిపస్కు తల్లి జోకస్తాకు పుట్టిన కూతురే ఆంటిగాని. ఆంటిగాని ప్రధాన సమస్య యుద్ధంలో మరణించిన తన సోదరుని మతాచారం ప్రకారం సమాధి చేయటం. దేశద్రోహి కనుక అతని సమాధి చేయటానికి వీల్లేదంటాడు రాజు. రాజక్షేమం, సంక్షేమం దృష్ట్యా అది అవసరం, కానీ సమాధి చేయకపోతే అది మృతుడికి అవమానం, సమాధి చేయక తప్పదనుకుంటుంది ఆంటిగోని. అలా చేయటం వల్ల కలిగే పరిణామం ఏమిటో ఆమెకు తెలుసు, కానీ న్యాయం అనుకున్నది చేయాలి, అది ఆమె ఎంచుకున్న కర్తవ్యం, అదే మనిషిని శాసించే విధి అనండి, ఫేట్ అనండి. ఈయన రాసిన మిగతా రెండు ఈడిపస్ నాటకాల గురించి రేఖ మాత్రంగానైనా మనం తెలుసుకోకపోతే సోఫోక్లీస్ గురించిన చర్చ పూర్తి కాదు. మొదటి నాటకం ఈడిపస్ ది కింగ్ అని చెప్పాం కదా, గ్రీక్ నాటకాల్లో ప్రప్రథమంగా చెప్పబడేది ఈ నాటకం. రాజును చంపి థీబ్స్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు ఈడిపస్. థీప్స్ అనే దేశానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజును ఈడిపస్ చంపి ఆ సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. ఆ తర్వాత రాజు భార్యను వివాహం ఆడతాడు. తను చంపిన రాజు తన తండ్రి అని, తను వివాహం చేసుకున్న స్త్రీ తన తల్లి అని తర్వాత తెలుస్తుంది. నిజానికి ఈడిపస్ మీదన్న ఒక శాపం కారణంగా ఇదెంత జరుగుతుందని సోఫిక్లిస్ రాస్తాడు. పశ్చాత్తాపంతో అతను చాలా బాధపడి ఈడిపస్ ఏం చేస్తాడు, తన కళ్ళు తనే పొడుచుకొని అందులో రాజ్యం విడిచి వెళ్ళిపోతాడు. చూడండి, తనకు తెలియకుండా చేసిన ఒక పనికి తర్వాత తెలుసుకుని తనకు తనే శిక్ష విధించుకుని రాజ్యాన్ని వదిలి అడవులు పాలైపోతాడు అంధుడుగా. ఇదేనా మన చర్యలకు, మన అజ్ఞానంతో చేసిన చర్యకు నిష్కృతి? ఇలాంటి ప్రశ్నలన్నీ సోఫిక్లిస్ సమాధానం చెప్పడు. చివరి నాటకం ఏంటి? ఒకటి, మొదటిది ఈడిపస్ ది కింగ్, రెండోది యాంటిగోని, మూడోది ఈడిపస్ ఎట్ కాలనీస్ అంటాం కదా. ఇంచుమించు 90 ఏళ్ళు వచ్చాక సోఫిక్లిస్ ఈ నాటకం రాశాడు. దాదాపు అతను మొత్తం 120 నాటకాల్లో ఈ 3 నాటకాలు ఒక పరంపర అన్నమాట, ఒకదానికొకటికి సంబంధించినవి. ఈ 90 ఏళ్ల వయసులో రాసిన నాటకం దాంట్లో ఏం చెప్తాడు, ఈడిపస్ కూడా అన్నిటికీ చరమదశకు చేరుకున్నాడు. రచయితలాగానే ఈడిపస్ కూడా అంధుడుగానే ఉండి తన జీవిత చరమదశ చేరుకున్నాడు. ఎక్కడెక్కడో తిరిగి దేశ దిమ్మరిగా చివరికి హ్యూమనైట్స్లో గడుపుతున్నాడు. అప్పుడు తీబస్ జాతికి పునర్వైభవం తేవాల్సిన బాధ్యత తమ మీద ఉందని సూచిస్తుంది భవిష్యవాణి. ఈ భవిష్యవాణి ఎలా సూచించిందో మనకి పిడుగుల ద్వారా, మెరుపుల ద్వారా. ఆకాశవాణి అంటాం కదా, అట్లా అన్నమాట. తను ఇక మరే యుద్ధము చేయదలుచుకోలేదు అని నిర్ణయించుకున్నాడు. ఏథెన్స్కు వెళ్ళి అక్కడే చివరి ఘడీలు గడపాలనుకుంటాడు. కానీ భవిష్యవాణి సూచించినట్టుగా తను అనుకున్నది చేయలేడు. ఎవరో దేవతలో గంధర్వులో చెప్పిన మాటలు విన్నట్టు ఉరుములు మెరుపులు పిడుగులతో కొత్త సందేశం అతనికి వినిపిస్తుంది. ఆ సందేశం అర్థం అతను ఒక్కడికే తెలుస్తుంది. పాప ప్రక్షాళన అయినట్టుగా భావించి తన అనుచరులను మార్గనిర్దేశం చేసి తన సమాధి కోసం ఏర్పాటైన చోట ప్రాణత్యాగం చేస్తాడు. ఈ నాటకం సోఫోక్లిస్ మరణం తర్వాత ప్రదర్శనమైంది. అతను బ్రతికుండగా దీన్ని ప్రదర్శించలేదు, అయితే రాసి పెట్టిపోయాడు. ఆనాటి గ్రీకు నాగరికత, సంస్కృతి, వీటన్నిటికీ ఆత్మ సోఫోక్లిస్ రచనలు. ఆదర్శ మానవులను కాక అతను హీరోల్ని సృష్టించలా. ఎవరిని సృష్టించాడు, ఎవరి కథ చెప్పాడు? బలహీనతలు అంటే తము అనుకున్నది చేయలేని బలహీనల గురించి, దానికి కారణాలు ఏమైనా కానివ్వండి, ఆ పాత్రలతో ఆ విలక్షణమైన నాటక లక్షణాల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళంతా ఈడిపస్ ది కింగ్ చదవాల్సిందేని అంటాడు. అరిస్టాటిల్ తర్వాత సోఫిక్లిస్ గురించి చాలా రాస్తాడు పొయిటిక్స్లో, అట్లాగే ప్లేటో కూడా అంటాడు. అతను ప్లేటో సోఫిక్లిస్ గురించి ఒక మాట అన్నాడు, ఈయన చాలా మేధావి, తర్వాత చాలా నిజాయితీపరుడు అని ఒక చిన్న కొటేషన్ ఇస్తాడు. అతను 90 ఏళ్ళు ఎప్పుడు ఎవరో వచ్చి అడిగారంట, బాబు మీకు అవసరమైతే యవనంలో ఉన్న అమ్మాయిని తీసుకొస్తాము, మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఓరి పిచ్చివాడ, అవన్నీ వదులుకొని ఎంత దూరం వచ్చాను, ఇప్పుడు నాకేది అవసరం లేదు అంటాడు. అట్లా ఈ 3 నాటకాలు రాసిన సోఫోక్లిస్ గ్రీకు ఆత్మ అని చెప్పాం కదా, ఆయన రచనలు తప్పనిసరిగా మీకు అవకాశం ఉంటే చదవండి. దానిలో అసంబద్ధత, మానవ బలహీనత చక్కగా అతను మనకి ఈరోజు చదువుతుంటేవి చాలా, అరే ఏంటి ఇట్లా జరిగిందా, ఇట్లా జరగడానికి కారణాలు ఏమై ఉంటాయి, ఇట్లాగా కూడా జరగవచ్చా అని ప్రపంచ సాహిత్యంలో ఉన్న కొన్ని వింతల్ని మనం దీంట్లో గమనించవచ్చు. ఈ ఈడిపస్ కాంప్లెక్స్ని ఫ్రాయిడ్ దీన్ని ఒక రకంగా ఈడిపస్ కాంప్లెక్స్ని పేరు పెట్టి ఆ తల్లి మీద ఉన్న కామవాంచి కథగా రాయించింది అని చెప్తాడు. కానీ దాని తర్వాత ఫ్రాయిడ్ సిస్టులే దాన్ని తోసిపుచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి జీవితం అంటే ఏమిటో పూర్తిగా అర్థం కాలేదు. చూడండి, జాగ్రత్తగా వినండి. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 2500 సంవత్సరాల పైగా గడిచిపోయింది కాలం. ఇప్పటికి కూడా మనకి జీవితం అంటే ఏమిటో పూర్తిగా అర్థం కాలేదు. ఈ మిస్టరీని పరిశోధించని మేధావి, తాత్వికుడు, కళాకారుడు అసలు ఉండడు. ఏ కళైనా, ఏ సాహిత్యమైనా, ఏ సాహిత్య ప్రక్రియ అయినా దీని పరిశోధనే. మన జీవితాలను ఎవరు శాసిస్తున్నారు? దాని విధి అందామా, దేవుడు అందామా, దేవత అందామా, మనకు తెలియదు. మన సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మనకు ఉందా లేదా? ఉంటే తీసుకుని సాధించగలమా, ఎంతవరకు? ఇవన్నీ ప్రశ్నలే. మనకు సమాధానాలు దొరకని ప్రశ్నలే. తన నాటకాల్లో సోఫిక్లిస్ ఈ ప్రశ్నలన్నీ వేసుకొని సమాధానం చెప్పలేదు, కానీ కథ మాత్రం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈ వారం సంచికలో ఈ 3 నాటకాల గురించి కొంత తెలుసుకున్నాము, వర్జిల్ జీవితం గురించి తెలుసుకున్నాము. గ్రీకు ఆత్మ అని చెప్పాను చూసారా, సాహిత్యాత్మ నిజానికి హోమర్ కాదు, వర్జిల్ దేవత. ఎందుకంటే ఇతని జీవితాన్ని, బలహీనతల్ని, అసంబద్ధమైన జీవిత సంఘటనని మనకి మన కళ్ళ ముందు ఇచ్చిన, కళ్ళ ముందు పెట్టిన నాటకాల్లో రాసి వెళ్ళిపోయాడు. ఒక చిన్న 3 నిమిషాల కథ చెప్పి ముగిస్తాను. ఆ మధ్యన బీబీసీ వాళ్ళు ఒక చిన్న పరీక్ష లాంటిది పెట్టారు, 3 నిమిషాల్లో కథ చెప్పాలి అని. దానికి నేను కూడా కథలు రాశాను. ఒక చిన్న కథ చెప్తా, దాని పేరు కనక. ఒక పల్లెటూరు బయటు తన భార్యను ప్రసవం కోసం పక్కనున్న చిన్న టౌన్కి తీసుకొస్తాడు. అక్కడున్న మెటర్నిటీ వార్డులో చేర్పించి ఆ రాత్రి అతని వరండాలో కూర్చొని నిద్రపోతాడు. మర్నాడు పొద్దునకి ఒక ఆడపిల్ల పుడుతుంది. అక్కడ వీళ్ళంతా కాయకష్టం చేసేవాళ్ళు, రోజుల తరబడి హాస్పిటల్లో ఉండలేరు కదా. సరే, ఆ నర్స్ వచ్చి అమ్మ నీకు ఆడపిల్ల పుట్టిందంటే అతను ఎటువంటి ఉత్సాహం చూపించకుండా వెళ్ళి అక్కడ నుయ్యి ఉంటే అక్కడ వెళ్ళి ముఖం కడుక్కొని ఆ సాయంత్రం దాకా భార్యని అక్కడే ఉంచి మర్నాడు పొద్దున వాళ్ళు డిశ్చార్జ్ చేస్తామంటారు, తీసుకెళ్ళొచ్చు అంటారు. భార్యని తలకి గుడ్డగట్టి ఆ పాపని పొద్దుల్లో పాత బట్టల్లో చుట్టి ఆ బస్టాండ్కి వచ్చి బస్సు ఎక్కుతాడు. ఆ ఊరు అక్కడికి దాదాపు ఒక 2-3 గంటల ప్రయాణం, ఇంకా ఎక్కువే పట్టచ్చు. వీళ్ళు 11:30 బస్సు ఎక్కారనుకోండి, సాయంత్రానికి ఆ ఊళ్ళో దిగొచ్చు. ఆ బస్సులో ప్రయాణం చేస్తుండగా వీళ్ళతో పాటు మరొక దంపతులు ఇద్దరు, మిడిల్ ఏజ్ అంటే మధ్య వయసు దంపతులు కూడా ఉంటారు. భార్య ఈ ప్రసవ దాని ఏమన్నాం అలసటతో ఆ బస్సులో నిద్రపోద్ది. ఇతను పొత్తిళ్ళు ఆ చిన్న పాప ఉంటుంది, చాలా నల్లటి జుట్టు, నల్లటి కళ్ళు, చక్కని ఛాయతో ఉంటుంది. ఆ మధ్య వయస్కులైన దంపతులు చూసి పాప ఎంత ముద్దుగా ఉందని తీసుకుంటారు. వాళ్ళ ఒళ్ళోనే కూర్చుని ఇతను చూస్తాడు. సరే, బస్సు వాళ్ళ ఊరు దగ్గర బస్ స్టాప్లో ఆగుతుంది. అప్పటికి దాదాపు సాయంత్రం అవుతుంది. ముందు భార్యను దింపి నువ్వు నడుస్తున్నావు అంటాడు. ఆ అమ్మాయి అలసటతో కాస్త ఒక 10-15 అడుగులు అక్కడ చెట్టు కింద కూర్చుంటుంది. ఇతను కూడా దిగుతాడు. బస్సు వెళ్ళిపోద్ది, వెనకాల దుమ్ము రేగుద్ది. ఆ దుమ్ములోంచి ఇతను రావటం చూస్తుంది భార్య. దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే అమ్మాయ, పాపేది పాపేది అని అరుస్తుంది. వద్దే, అది బతకనే వదే అంటాడు. అది కథ. ఏంటి దీంట్లో మనం చెప్పదలుచుకుంది? ఆడపిల్లలకి మన దేశంలో ఇప్పటికీ భద్రత లేదు. అది పేదరికంలో వాళ్ళు, పేదరికమే కాదు, ఒక ఆడపిల్ల అంటే ఎంత చులకనగా చూస్తారు ఎవరు? అది అంటే అది బతకలేదు అంటే వాళ్ళ అమ్మ అత్త ఎవరన్నా అవ్వచ్చు. మనం పాపను ఇంటికి తీసుకెళ్తే దాన్ని చంపేస్తే వద్దు అని అంటాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ బస్సులో ఉన్న దంపతులకి అతను ఆ పాపను ఇచ్చేశాడు అని. ఇది కథ అంటే 3 నిమిషాల్లో కథ, ఒక సామాజిక విషయాన్ని ప్రయోజనం అని నేను సామాజిక విషయాన్ని చెప్పే కథను చెప్పాలంటే ఇట్లాగే చెప్పడం సబబని ఈ కథనే రాశాను బీబీసీ కోసం. ఈ వారం మీకు ఈ 4 విషయాలు వినిపించింది అశ్విని కుమార్. నమస్కారాలతో మై ఇండియా మీడియా శ్రోతలకు.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి, మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.